ఓం శ్రీ సాయిరాం. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా తెలియజేసిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంత నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలు వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలు వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూనే ఉండండి.
సాయీశం దయానిధిం సనాతన సారథిం సుందర రూపిణం మంగళం
చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం మమ దేవ దేవ శ్రీ సాయి దేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా మలచడానికి ఎంతో దయతో దివి నుండి భూకి దిగి వచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి దివ్య పాద పద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమ స్వరూపుడైన సాయి భగవానుడు నడయాడిన శాంతిధామం ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని ప్రశాంతిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాల్లో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని మీకందించడానికి వచ్చింది గణేష్. ఈనాడు ప్రార్థన గురించి కొనసాగుతున్నటువంటి ఈ శీర్షికలోని 5వ భాగంలోకి వెళ్తున్నాం. ఈ అంశం గురించి వివిధ రచనలు చదువుతూ ఉండగా, ఎంతో మందితో సంభాషిస్తూ ఉండగా తెలుసుకునే ప్రయత్నంలో ఎన్నెన్నో మంచి విషయాలు ఎదురయ్యాయి. అవన్నీ క్రోడీకరించి మీకు అందజేసే ప్రయత్నమే ఇది. శ్రోతలందరికీ ఇక్కడ ఒక చిన్న మనవి. ఈ కార్యక్రమానికి కావలసినవన్నీ సమకూర్చుకునే సమయంలో ఈ అంశం గురించి వెతికి చూడటం వల్ల మీకు అందజేసే ప్రయత్నంలో నా ఆలోచనా పరిధిలో కూడా స్వామి మార్పు వస్తున్నట్లు చేస్తున్నారు. ప్రార్థన మన జీవితంలోని అంతులేని నిరంతర సాధన అని నా భావం. ఈ ప్రయాణంలో శ్రీ పరమహంస యోగానంద ఒకసారి ఈ ప్రార్థన గురించి కొన్ని మంచి ఆలోచనలు ఒక వ్యాసరూపంలో అందజేశారు. వాటిని ఒకసారి మనం దృష్టి కేంద్రీకరిద్దాం. వాటిపైన చాలాసార్లు ఇంతకు పూర్వం మనం మన ప్రార్థనలు ఫలించలేనిదని నిరాశకు లోనవుతూ ఉంటాం. కాని మనం విశ్వాసాన్ని కోల్పోకుండా ఉండాలి. భగవంతుడు మాటలు రాని మాట్లాడలేని తత్వం కాదు. భగవంతుడు సాక్షాత్తు ప్రేమస్వరూపుడు. మనం సరైన రీతిలో ధ్యానించి భగవంతునితో ఒక కనెక్షన్ ఏర్పరచుకుంటే మనం ప్రేమతో అడిగినవి అన్నీ అందిస్తాడు, ప్రేమతో స్పందిస్తాడు. అంతేకాదు మనకి కావలసినది నెరవేరి తగిన ఫలితం లభించాలంటే ఎలా ఎప్పుడు మన అవసరాలకు తగినట్లుగా ప్రార్థించాలో గమనిస్తూ అవగాహన పెంచుకోవాలి. సరైన పద్ధతిని అనుసరిస్తే భగవంతుడు నిర్దేశించినటువంటి నియమాలకు బద్ధులమై ఉంటే అనూహ్యమైన రీతిలో మన ప్రార్థనలకు తగిన ఫలితాలు లభిస్తాయి. ప్రార్థించే సమయంలో కొన్ని నియమాలను దృష్టిలో ఉంచుకుంటే మరీ మంచిది అంటారు శ్రీ పరమహంస యోగానంద. భగవంతుని వద్దకు మంచి కోరికలతో వెళ్లాలి అని మొట్టమొదటిగా చెప్తూ ఉంటారు. రెండవది, ఆ కోరికలు అడిగే విధానం. భగవంతుణ్ణి భిక్షమెత్తుకున్నట్లు అడగకూడదు. భగవంతుణ్ణి బిడ్డల వలె ఆ భావంతో, స్వామి నేను నీ బిడ్డను, నీవు నా తల్లివి తండ్రివి, నీవు నేను ఒక్కటే, ఈ విధంగా హృదయ లోతుల్లోంచి ప్రార్థిస్తున్నప్పుడు ఏదో తెలియని అంతులేని ఆనందం మన హృదయంలోంచి పొంగి పొరలుతుంది. స్వామి ఒకసారి తమ ఉపన్యాసంలో చెప్పినట్లు, పట్టినదేదో పట్టనే పట్టితివి, పట్టినదెడుదాక అట్టెనుండు, కోరినదేదియో కోరనే కోరితివి, కోరిక చెల్లెడుదాక పోవకుండు, అడిగినదేదియో అడగనే అడిగితివి, అడిగినవి ఇడుదాక విడువకుండు, తలచినదేదియో తలచినే తలచితివి, తలుపు తీరెడుగాక పోవకుండు, పోరుపడలేక తానైనా బ్రోవవలియు, వడలు తెలియక నీవైనా అడుగువలియు, అంతేకాని తిరిగిపోవుట భక్తుల దీక్ష కాదు అని మనం ఎంత విశ్వాసంతో దృఢమైన నమ్మకంతో భగవంతుణ్ణి ఆ కోరిక తీర్చమని అడిగామో మరి ఇంక వెనక్కి తిరిగే ఆస్కారం ఉండకూడదు అని భగవాన్ బాబావారు చెప్తారు. ఈ విధంగా మనం ప్రార్థించినట్లయితే ఆ పరమానందం భగవత్ సాక్షాత్కారం దాల్చేదాకా మనం పట్టు విడవకూడదు. ఏనాడైతే ఆనందంతో మన హృదయంలో ఒక సంతృప్తి భావన కలుగుతుందో ఆనాడు భగవంతుడు మన ప్రార్థనా ప్రసార తరంగాలకు ట్యూనై ఉన్నాడని భావించాలి. కాదు కాదు, అనుభవంలోకి వస్తుంది కూడా. అప్పుడు మనం, ఓ భగవాన్, ఇది నా అవసరం, నేను దేనికైనా శ్రమపడటానికి కృషి చేయటానికి సిద్ధంగా ఉన్నాను, నన్ను సరైన మార్గంలో చేయి పట్టి నడిపించి సాయపడి మంచివి సరైన ఆలోచనలు మంచి నడతా నడవడికలతో గమ్యాన్ని చేరేటట్లు చెయ్యి, నీవు నాకు ప్రసాదించిన బుద్ధిని ఉపయోగించి పట్టుదలతో దీక్షతో ఉంటాను, కాని నా ఆలోచనను నీవే సవరిస్తూ సరైన కర్మలను ఆచరించేలా చెయ్యి అని మనసారా ప్రార్థించాలి. ఎంత అద్భుతమైన ప్రార్థన! శ్రీమద్ భాగవతమునందు ధ్రువకుమారుడు తండ్రి ఒడిని పొందాలన్న లౌకిక వాంఛతో అడవులకు పోయి భగవంతునికై ప్రార్థించాడని వెళ్లగా ఆ దయామయుడైన శ్రీమన్నారాయణుడు నిశ్చల నిష్కపట చిత్తంతో ఉన్న ఆ పసి బాలుని హృదయంలో సాక్షాత్ భగవత్ సాక్షాత్కారాన్ని పొందాలన్న దివ్యమైన ప్రార్థనగా మార్చివేసినాడు ఆ లౌకికమైన కోరికను. మనమంతా నిర్మల మనస్సులతో అహంకారరహితంగా ప్రార్థన సరిపితే భగవంతుడు తప్పకుండా ఆ ప్రార్థనలు విని వాటన్ని సఫలీకృతం గావిస్తాడు, తన దయను మనపై ప్రసరిస్తాడు. ఈనాడు మన కార్యక్రమంలో శ్రీమతి లలితాసాయి దగ్గుపాటితో ఒక సంభాషణను ఈ ప్రార్థన గురించి చేయగా విందాం. భగవంతుడు మన జీవితంలోకి ప్రవేశించాక అది అసాధారణమైనదిగా మారుతుంది. మామూలు అన్నం భగవంతునికి సమర్పిస్తే అది ప్రసాదంగా మారుతుంది. తులసినీళ్లు తీర్థంగా పరిణితి చెందుతాయి. మన జీవితాలు భగవంతుని పాదాలకు సమర్పిస్తే అర్థవంతమై పవిత్రవంతమవుతాయి. స్వామి దివ్య సన్నిధికి చేరటంతోనే మన జీవితాల్లో మార్పులు, ఆలోచనా విధానాల్లో మార్పులు కలిగి అన్నీ భగవంతుణ్ణి మన మనస్సుల్లోకి ప్రవేశించేవిగా మార్పు చెందుతాయి. మరి లలిత గారు పంచుకునే ఈ అనుభవాల ద్వారా మనం ఈ చక్కని విషయాలను నేర్చుకుందాం. కలియుగ అవతారి భగవాన్ బాబాకు మనం సమకాలీనులం కావడం నిజంగా మన అదృష్టం. ఆ భగవంతుడు ప్రసాదించిన మహద్భాగ్యం, మహావరం. ఇక ఆలస్యం చేయకుండా శ్రీమతి లలితాసాయి దగ్గుపాటితో జరిపిన ఈ సంభాషణను విందామా?
భగవాన్ బాబావారి దివ్య పాదపద్మాలకు ప్రణామములు సమర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరినీ మరొక మారు స్టూడియోకి ఆహ్వానిస్తున్నాం. గత కొన్ని వారాలుగా మనం శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో ప్రార్థన, దాని యొక్క విశిష్టత, అంతేకాకుండా ప్రతి వ్యక్తి జీవితంలో ప్రార్థన ఏ విధంగా భగవంతుడి దరికి తనల్ని చేరుస్తుందో, భగవంతుడు ఏ విధంగా ఆ ప్రార్థనని సఫలీకృతం చేస్తూ ఆ మనిషికి, ఆ వ్యక్తికి ఏ విధంగా ఒక అనుభవాన్ని కలిగిస్తారో, కొన్ని అనుభవాల ద్వారా మనం ఇన్ని వారాలు విన్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఈనాడు మరొక భక్తురాలితో మనం మాట్లాడుతూ, అసలు ఈ ప్రార్థన ఎందుకు చేస్తాం, ఇలాంటి కొన్ని విశేషాలు మనం తెలుసుకుందాం. ఎందుకంటే తెలుసుకున్న కొద్దీ ఈ విషయం గురించి ఇంకా తెలుసుకోవాలనిపిస్తుంది. సాయిరాం లలిత గారు.
సాయిరాం గణేష్.
మరి స్వామి ఎంతగానో ప్రాముఖ్యాన్ని ఇచ్చే ఈ ప్రార్థన, మన జీవితంలో ఈ ప్రార్థన అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఈ విషయం గురించి, ప్రార్థన అంటే ఏంటి మీ ఉద్దేశంలో, అసలు ప్రార్థన అవసరమా లేదా, ఆ విషయాలు కొంచెం మాట్లాడుకుందామా?
తప్పకుండా. ప్రార్థన అంటే నా ఉద్దేశంలో భగవంతునితో మాట్లాడటం. ఆ మాట్లాడటం అనేది దేని గురించైనా అవ్వచ్చని నా అభిప్రాయం. కేవలం స్వామి నాకు ఇది కావాలి అని అడగటానికి మనకి ఉన్నది స్వామి, భగవంతుణ్ణే అడగలం ఏది కావాలన్నా కూడా. అది ఒక్కటే కాకుండా ప్రతి విషయం గురించి భగవంతుడితో మాట్లాడటం అనేది ఒక ప్రార్థన కిందే మారుతుందని నా అభిప్రాయం. స్వామి బిడ్డలు చెప్పిన మాట వినట్లేదు, స్వామి అమ్మకి ఒంట్లో బాగాలేదు మీరే చూసుకోవాలి, స్వామి వీళ్ళు ఇలా అన్నారు మనసుకు కష్టం అనిపించింది, స్వామి ఈ చీర బాగుంది, ఏదైనా అవ్వచ్చు. జీవితంలో పెద్ద విషయం దగ్గర నుంచి చిన్న విషయం దాకా ఏదైనా కూడా భగవంతునితో మాట్లాడే ప్రతి మాట ఒక ప్రార్థనే అవుతుందని నేను అనుకుంటున్నాను.
మరి ప్రార్థన ఏ విధంగా చేస్తారు మీరు, మీ జీవితంలో ప్రార్థన ఎలా చేస్తారు? ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన విధానం, ఒక కనెక్షన్ అంటూ, భగవంతునితో ఎప్పుడు 1-to-1 కనెక్షన్, అది మాత్రం స్వామి క్లియర్ గా చెప్పారు. సో మీ కనెక్షన్ మీరు ఎట్లా డెవలప్ చేసుకుంటారు? అది
నేను ఇప్పుడు చెప్పినట్టు గణేష్, ప్రతిక్షణం స్వామితో ఇంటరాక్ట్ అవుతూ ఉండడం, అది నా ప్రార్థన. స్వామికి, స్వామి దగ్గర నేను అందించే, పెట్టుకునే ప్రార్థన ఏంటంటే ప్రతిక్షణం, రోజులో జరిగే ప్రతి విషయం స్వామితో చెప్పడం. ఒకరోజు లేచినప్పటి నుంచి ఆ రాత్రి పడుకునే ముందర దాకా జరిగిన ప్రతి ఒక్క విషయాన్ని మనం చేసే పనిని మనం ఎలా మన సుపీరియర్స్ కి రిపోర్ట్ చేస్తామో, అలాగే జరిగిన ప్రతి ఘటనని స్వామికి చెప్పడం, జరుగుతున్న ప్రతి ఫీలింగ్ ని స్వామితో షేర్ చేసుకోవడం, ప్రతి ఆలోచనని స్వామి ముందర ఉంచడం, నాకు సంబంధించినంత మటుకు ఇదే నా ప్రార్థన. మనం మాట్లాడే ప్రతి మాట, స్వామితో మాట్లాడే ప్రతి మాట ఒక ప్రార్థన కింద మనం భావిస్తే, అది వినేటప్పుడు స్వామి అది వినడానికి ఉపయోగించే ప్రతిక్షణం ఒక ఆశీర్వాదం అయ్యి మనకి లభిస్తుందని అది నా నమ్మకం. సో నా ప్రార్థన ఇలాగే ఉంటుంది, స్వామితో మాట్లాడడం, ప్రతి ఒక్కటి స్వామితో షేర్ చేసుకోవడమే నా స్టైల్ ఆఫ్ ప్రార్థన, అదే నా ప్రార్థన.
మరి మనకి బోల్డ్ కోరికలు ఉంటాయి, భౌతికంగా మనకి మెటీరియలిస్టిక్ కానివ్వండి, అది ఆధ్యాత్మికం కానివ్వండి, మనసుకి ఆనందాన్ని కలిగించేది కానివ్వండి, ఏదైనా సరే మనకు కోరిక అంటూ ఉంటుంది తప్పకుండా. మనిషి ఉన్న తర్వాత కోరికల సమూహమే అది,
సహజం.
మరి ఏ విధంగా ఆ కోరికల్ని మీరు అడ్జస్ట్ చేసుకుని, మీకేది మంచిదో ఏది కాదో మనకు తెలియదు కానీ భగవంతుడికి తెలుసు, మరి ఏ విధంగా మీరు ఆ కోరికను అడ్జస్ట్ చేసుకుని మీరు భగవంతుడి ముందు ఒక పిటిషన్ పెడతారు?
మీరు చెప్పినట్టు మనకి ఏది మంచిదో ఏది మంచిది కాదో మనకు తెలియదు, మనకంటే ఎక్కువగా మన గురించి స్వామికి తెలుసు. నాకు ఏది కావాలో నాకు తెలుసు, కానీ నాకు ఏది మంచిదో ఆయనకు తెలుసు. ఈ రోజు నాకు ఇది కావాలి అనిపిస్తుంది, అదే విషయం వారం తర్వాత గాని, నెల తర్వాత గాని, సంవత్సరం తర్వాత గాని నాకు అనిపించకపోవచ్చు. యాక్చువల్లీ మనం ఒక్కొక్క చాలాసార్లు మనందరి జీవితంలో ఇది మనం ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాము. స్వామిని ఎంతో అడుగుతాం దేని గురించో, ఏదో ఒక విషయం గురించి బతిల్లాడతాం, ప్రార్థిస్తాం, ప్రేయర్ చేస్తాం, దెబ్బలాడతాం, నాకు కావాలి అని పట్టుబడతాం. ఒక సంవత్సరం అయ్యాక ఎందుకు ఇంతగా నేను కోరుకున్నాను దాన్ని అనుకునే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. సో ఇదంతా కూడా నేను కూడా అనుభవించాను. ఇవన్నీ చూశాక నేను తెలుసుకున్నది ఏంటంటే, స్వామి ఇది కావాలనిపిస్తోంది కానీ మీ ఇష్టం, మీకిష్టమైతే ఇవ్వండి, మీకు ఇష్టం లేని ఏది నాకొద్దు, ఇదే అనుకుంటాను. అలాగని నేను స్వామి దగ్గర ఏది దాచిపెట్టను, నాకు ఏది మనసులో అనిపించినా చెప్తాను. కానీ ఇట్ ఎండ్స్ ఆల్వేస్, ఇట్ ఎండ్స్ విత్ ప్రతి ప్రార్థన, ప్రతి మాట స్వామి నీకు ఇష్టమైతే, స్వామి నువ్వు కావాలంటే, స్వామి నీకు నేను అది మంచిది అని తోస్తే అంతే, అంతేగాని అక్కడతో వదిలేస్తాను, ఇంకా తర్వాత ఆయన ఇష్టం.
మీరు స్వామి దగ్గరికి దాదాపు గత 24 సంవత్సరాలుగా వస్తున్నారు. అంతకుముందు మీ జీవితంలో ఈ ప్రార్థన యొక్క ఆ ఇంపార్టెన్స్ ఏంటి? స్వామి మీ జీవితంలో ఎంటర్ అయిన తర్వాత ఏ విధంగా ఆ ప్రార్థనకి ఒక డిఫరెన్స్ వచ్చింది? తప్పకుండా స్వామి ఒకసారి మన జీవితంలోకి ఎంటర్ అయ్యారంటే అది ఇంకొక మలుపు తిరిగిపోతుంది. అది మన అప్రోచ్ టువర్డ్స్ లైఫ్, మన జీవితం యొక్క మనం ఎట్లా దాన్ని ఫేస్ చేస్తాం అనేది ఒక వెరైటీగా ఉంటుంది అది. సో ఆ విధంగా మీరు చూసుకున్నట్లయితే మీ జీవితంలో ఏదైనా కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ స్వామితో సంబంధించినవి ఏమైనా చెప్తారా?
తప్పకుండా. స్వామి దగ్గరికి రావడానికి ముందర ముందర కూడా ప్రార్థన అనేది ఉంది. ప్రేయర్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. మన తల్లిదండ్రులు మనకి నేర్పించేది అదే కదా. కాకపోతే అప్పట్లో, అప్పటికీ ఇప్పటికీ ఉన్న ఒక ముఖ్యమైన తేడా చెప్తాను మీకు. అప్పట్లో భగవంతుడి దగ్గర ఇది చెప్పచ్చా ఇది చెప్పకూడదా, ఆ లిమిటేషన్స్ ఉండేవి. స్వామితో, దేవుడితో ఇది మాట్లాడచ్చు ఇది మాట్లాడకూడదు. మనం దేవుణ్ణి కూడా ఒక బాక్స్ లో పెట్టి ఆయన్ని కూడా లిమిట్ చేస్తాం అన్నమాట. నా జీవితంలో ఇది మట్టుకే దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఈ విషయాలన్నీ దేవుడితో మనం షేర్ చేసుకోకూడదు. యూనో, ఇది మటుకు ఇది నాది, నా పర్సనల్లో ఇది స్వామి దగ్గర చెప్పొచ్చు. కానీ స్వామి తెలిసాక ఆయన ఇచ్చిన ఎక్స్పీరియన్సెస్ వల్ల కానీ, లేదు స్వామి చూపించే, మనందరికీ తెలుసు స్వామి చూపించే ప్రేమ దానికి అసలు అంతు హద్దులు లేదు. మనం అనుభవించగలగాలి అంతే, అది మనం అనుభవించే దాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆయనకి హద్దు లేదు. ఆయన నా జీవితంలోకి వచ్చాక మార్పు ఏంటంటే, అన్ని విషయాలు, జీవితం నాదైనా కూడా ఇచ్చింది భగవంతుడు కాబట్టి దానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం ఆయనదే అనే నమ్మకంతో ఆయన దగ్గరికి వెళ్లి చెప్పగలిగి రావడం, ఆయన భగవంతుడితో అంత సన్నిహితం ఏర్పడడం స్వామి వచ్చాకే జరిగింది, స్వామిని చూసాకే జరిగింది.
మరి ఏదైనా మంచి సంఘటన, స్వామి ఇచ్చిన అనుభవం ఏదైనా ఉంటే పంచుకుంటారా మాతో?
తప్పకుండా. ప్రేయర్, ప్రార్థన అనేది చాలా తప్పక ఫలిస్తుంది గణేష్, తప్పకుండా. దానికి ఇంకా తిరుగులేదు. కాకపోతే ఏంటంటే, ఒక్కొక్కసారి సరే అంటారు, ఒక్కొక్కసారి కాదంటారు. మనం కాదన్నప్పుడు కూడా జనరల్ గా మనం ఏం చేస్తామంటే, స్వామి సరే వెయిట్ వెయిట్ అన్నప్పుడు, స్వామి నా ప్రార్థన వినిపించుకోలా, నన్ను అనుగ్రహించలేదు, నన్ను కరుణించలేదు అని కష్టపడుకుంటాం. మనం స్వామి ఆగమన్నారు అనే విషయాన్ని యాక్సెప్ట్ చేయం, నాకు ఇవ్వలేదు అని అనుకుంటాం. కానీ సో ఆ యాక్సెప్టెన్స్ కూడా స్వామి నేర్పించారు. ఒక రెండు విషయాల గురించి చెప్తాను. ఒక్కొక్కసారి మనం తలుచుకోవడానికి, దేర్ వర్ ఇన్స్టెన్సెస్, అలాంటి సంఘటనలు కూడా ఉన్నాయి సందర్భాల్లో, కొన్ని సందర్భాల్లో ఆ ప్రేయర్ అనేది పెదవుల దాకా కూడా రావక్కర్లా, ఆలోచన వచ్చిన వెంటనే మరుక్షణం తీర్చారు స్వామి. అలాగే కొన్ని కొన్ని ఎంత సంవత్సరాల కొద్ది ఆగి వెయిట్ చేయించి తీర్చారు. కానీ కొన్ని కొన్ని నువ్వు వదిలే అని చెప్పారు. మా అమ్మాయికి స్వామి చేత అన్నప్రాసం చేయించాలని మాకు ఒక కోరిక. ఇంట్లో పెద్దవాళ్లు చేస్తారు జనరల్ గా అన్నప్రాసంలో అక్షరాభ్యాసాలు, మన ఇంటికి స్వామి పెద్ద కాబట్టి స్వామి మన అమ్మాయికి చెయ్యాలి అని నేను మా హస్బెండ్ అనుకున్నాం, ప్రార్థించాము. ఆ రోజుల్లో ఇది 22 ఇయర్స్ బ్యాక్, 94 ఫిబ్రవరిలో మేము బెంగళూరు వచ్చాము. స్వామి 94 మార్చిలో వచ్చారు, సమ్మర్లో బృందావనంలో ఉండేవారు. సో అప్పుడు మా అమ్మాయికి 6 నెలలు. రోజు మేము 30 కిలోమీటర్స్ 2-వీలర్ మీద ప్రయాణం చేసి పొద్దున్నే బిడ్డను లేపి, చిన్నపిల్ల అందరికీ అన్నీ చూసుకుని ప్రవాణం చేసుకుని, స్వామి ఆ రోజుల్లో చాలా త్వరగా ఇచ్చేవారు దర్శనం, 6-6:30 గంటలకల్లా. సో 5 గంటలకల్లా బయలుదేరి 2-వీలర్ మీద, చలి, అప్పట్లో బెంగళూరు చాలా చల్లగా కూడా ఉండేది, ఇప్పుడులాగా కాదు. వెళ్లేవాళ్లం, దర్శనంలో కూర్చునేవాళ్లం, రోజు ప్రవాణం చేసుకుని తీసుకుని వెళ్లేవాళ్లం. అలా జరిగింది, రోజు ప్రేయర్ చేసుకునేవాళ్లం. ఒక్కొక్క రోజు స్వామి వచ్చేవారు, ఒక్కొక్క రోజు అటువైపు వచ్చేవారు కూడా కాదు. అలా అంతా జరిగింది. 3 నెలలు గడిచిపోయాయి. మార్చ్, ఏప్రిల్, మే ఎండ్ వచ్చేసింది. ఇంకా స్వామి జూన్లో బయలుదేరి పర్తి వచ్చేస్తారు. జనరల్లీ జూన్ 1st-2nd weeks లో మళ్లీ పర్తి వస్తారు. అప్పుడు ఏమైందంటే, కొంచెం ఇంట్లో పెద్దవాళ్లు వీళ్లు ఏంటి ఇంకా కొంచెం గాబరాపడ్డం మొదలైంది. 9వ నెల వచ్చేసింది, అన్నం తినలేదు ఇంకా చిన్నపిల్ల. ఈ స్వామి చెయ్యి, ఇప్పుడు చేయకపోతే ఆయన పర్తి వెళ్ళిపోతే మళ్ళీ ఎలా జరుగుతుంది,
ఆలస్యం అయిపోతుందని అందరూ
బాధపడుతున్నారు. కానీ మేం మట్టుకు స్వామి చేస్తారు అనే నమ్మకంతో అదే ప్రార్థనతో ఉన్నాము. ఆ రోజు మేలో ఒకరోజు మా అమ్మ నాన్న వచ్చారు మమ్మల్ని చూడటానికి, బెంగళూరు వచ్చారు. అలాగే మా చెల్లెళ్ళు వచ్చారు. మా హస్బెండ్ కి తెలిసిన ఆయన ఫ్రెండ్స్ అందరూ, సాయి ఫ్యామిలీ అంతా వైజాగ్ లో ఉన్నారు. ఆయన వైజాగ్ నుంచి వచ్చారు. సో ఆ రోజు వాళ్ళందరూ వైజాగ్ మొత్తం గ్రూప్ అందరూ వచ్చారు స్వామి దర్శనానికి. బేసిక్ గా మన వాళ్ళు, మన ఫ్యామిలీ, సాయి ఫ్యామిలీ, మన ఫ్యామిలీ అందరూ కలిసి ఉన్నారు ఆ రోజు. ఆ రోజు ఒక గురువారం, గురువారం రోజున స్వామి వచ్చారు, అమ్మాయిని ఆశీర్వదించారు. పరవాన్నం గిన్నెలో స్పూన్ కూడా ఉంది, స్పూన్ పక్కకు తీసి ఆయనే చేత్తో తీసి నోట్లో పెట్టి అక్షింతలేసి లవంగాలు తీసుకుని పాద నమస్కారం ఇచ్చి అన్ని ఫినిష్ చేసి ఆశీర్వదించారు. ఆ రోజు ఎంత ఆనందం అనిపించిందంటే, అంటే స్వామి వెయిట్ చేయించారు, కానీ మేబీ అందరూ ఉండాలి అని ఆయన ఉద్దేశం అవ్వచ్చు. తల్లి తండ్రిగా మేమిద్దరమే కాదు, తనకి సంబంధించిన, ఆ బిడ్డకి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఉండాలి చుట్టూ.
అన్నప్రాసన అనేది ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరుపుకుంటారు కదా యూజువల్ గా,
సో అలాగే చేయించారు.
సత్యము పాప బాబ ఎనగను భక్తి మనకు కలు.
అందుకని ఏ ప్రార్థన స్వామి మనకి ఎప్పుడు ఎక్కడా లోటు చేయరు, తక్కువ చేయరు. మనకి మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ ఇవ్వడానికే ఆయన ప్రయత్నిస్తారు. గాని కాకపోతే ఆ ప్రయత్నంలో ఒక్కొక్కసారి ఆయన ఆగమంటారు, మనం కొంచెం ఇంపేషెంట్ గా ఫీల్ అవుతాము అంతే. అలాగే ఇది చాలా పర్సనల్ ఇన్సిడెంట్ గణేష్, నేను ఇది ఇప్పటిదాకా ఎవరితోనూ షేర్ చేసుకోలేదు, కానీ చెప్తున్నాను. నాకు స్వామి దగ్గర పాద నమస్కారం తీసుకోవాలని చాలా కోరికగా ఉండేది, స్వామిని చూసిన రోజు నుంచి కూడా. కానీ ఆయన చెప్పకుండా తీసుకోవటం అంతగా నాకు మనసుకి నచ్చేది కాదు. స్వామి నడుస్తూ ఉంటే వెళ్లి పాదాలు పట్టుకోవడం, స్వామి చెప్పిన వెంటనే తీసుకుని, స్వామి చెప్పాలి, స్వామి నాకు పర్మిషన్ ఇవ్వాలి, ఎందుకంటే అది ఒక ఎక్నాలెడ్జ్మెంట్ కాదు. నా ఉద్దేశం ఏంటంటే పరమాత్ముడి కాళ్లు పట్టుకోగలగడం, ముట్టుకోగలగడం చాలా అవకాశం, ఆ అదృష్టం ఆయనిస్తేనే వస్తుంది. మనంతటి మనం తీసుకోలేం దాన్ని. ఆ గౌరవంతో నేను ఆగేదాన్ని స్వామి చెప్పాలి అని. 92 సెప్టెంబర్ లో స్వామిని మొదటిసారి చూశాను. 18 ఏళ్లు వెయిట్ చేయించారు నా చేత. స్వామి ఎన్నో దర్శనాలకి వెళ్లాను, బృందావనంలో, పుట్టభరతిలో. స్వామి వచ్చేవారు, ఎదురుగుండా నుంచునేవారు, అదొక టెస్ట్ అనమాట. అయినా కూడా స్వామి నువ్వు చెప్తే నేను, నువ్వు చెప్పి తీసుకుంటే నాకు ఆ ఆనందం చాలా వేరుగా ఉంటుంది. 18 ఇయర్స్ వెయిట్ చేశాను నేను. శివపార్వతి కళ్యాణం చేశారు బెంగళూరు వాళ్ళు, పుట్టపర్తి వచ్చి 2010 అనుకుంటాను,
2010
సెప్టెంబర్ లో. అది కూడా కరెక్ట్ గా స్వామిని చూసి ఆ రోజుకి 18 ఏళ్లు, సేమ్ డేట్ పుట్టపర్తిలో ఉన్నాము. స్వామిని స్వాగతం చెప్పి తీసుకురావడానికి పంచద్రవ్యాలతో 5 లేడీస్ ని అక్కడ నుంచోమని చెప్పారు. అందులో నన్ను కూడా ఒకళ్ళ కింద సెలెక్ట్ చేశారు. సో మేమందరం 5 ఒక లైన్ లో నుంచుని స్వామి రాగానే ఆయన దగ్గరికి వెళ్లి చేతిలో ఉన్న పంచద్రవ్యాలు చూపించి ఆశీర్వాదం తీసుకుని స్వామిని వెల్కమ్ చేయాలి. అది ప్రొసీజర్. మా గ్రూప్ ని లీడ్ చేస్తున్న అమ్మాయి చెప్పింది, నేను వెళ్తాను, నేను వెళ్లంగానే మీరు వెంటనే రండి, ఎక్కువ టైం ఉండదు. సరే అన్నాం మిగిలిన 4 నుంచునున్నాము. స్వామి వచ్చారు. స్వామిని అలా చూసి ఒక 2, మీకు తెలుసు చూసిన వెంటనే గుర్తు రాదు, ఒక 2-3 క్షణాలు మర్చిపోయాను నేను ఎక్కడున్నాను, ఏంటి జరుగుతోంది అనేది కూడా గుర్తు రాలేదు. మళ్లీ నేను స్పృహలోకి వచ్చి చూసేసరికి మిగిలిన 4 వెళ్లిపోవటం, స్వామి దగ్గర మోకాళ్ల మీద కూర్చుని ఆయనకు అన్ని చూపించడం, ఆయన అక్షింతలు తీసుకుని వాళ్ళని ఆశీర్వదించడం కూడా జరిగిపోయింది ఆ 10 క్షణాల్లో. అప్పుడు నాకు గుర్తొచ్చి గబగబా వెళ్లి కూర్చున్నాను. స్వామి కుడి చేతి వైపు కూర్చున్నాను, ఆయన చైర్ పక్కనే కూర్చుంటే చూపించాను చేతిలో ఉన్నది. స్వామి చూశారు, చాలా సంతోషం అన్నారు, నవ్వారు. కానీ ఆయనకి అప్పుడు ఆ అక్షింతలు, మళ్లీ అక్షింతలు ఉన్న ప్లేట్ పిలిచి దగ్గరికి రమ్మనమని చెప్పి ఆ అమ్మాయిని అందులోంచి అక్షింతలు తీసుకున్నారు బ్లెస్ చేయడానికి. స్వామికి పక్కకి తిరిగి నా మీద అక్షింతలు వేయటానికి అవటం లేదు అప్పుడు. సో అక్షింతలు కుడి చేతిలో పట్టుకుని నా వైపు చూసి రా అని పిలిచారు. నేను వెళ్లి స్వామి ఒళ్ళో నా తల పెడితే ఆయన అక్షింతలు వేసి ఆశీర్వదించి, పాద నమస్కారం తీసుకో. ఆ రోజు పాద నమస్కారం తీసుకున్నాను స్వామి దగ్గర 18 ఏళ్ల తర్వాత. కానీ ఆ మూమెంట్ ఎంత ఇంటిమేట్ మూమెంట్ అంటే, స్వామి ఒళ్ళో నా తల పెట్టుకుని బ్లెస్ చేసి తీసుకోమని చెప్పి చాలా, నేను అనుకున్నాను ఈ దీనికోసం జీవితం, ఒక జీవితకాలం ఎదురు చూసినా పర్వాలేదు, ఎన్ని జన్మలైనా ఎదురు చూడొచ్చు అని. అలా స్వామి మనకి దేనికి లోటు చేయరు, దేనికి నో అని కూడా చెప్పరు. ఒకవేళ స్వామి నో అని చెప్పారంటే అది కేవలం మన మంచి కోసమే అయి ఉంటుంది. కానీ మా ఇంకొక చిన్న విషయం చెప్తాను. మా హస్బెండ్కి ఆయన ఓన్ బిజినెస్ ఉంది. 2 ఏళ్ల క్రితం కొద్దిగా ప్రాబ్లమ్స్ లో ఉండింది బిజినెస్. సో అది అసలు ఉంచాలా లేదు, ఆఫీస్ మూసేయాలా అనే పరిస్థితి వచ్చింది ఒక స్టేజ్ లో. నేచురల్లీ నేను చాలా అప్సెట్ గా ఉన్నాము. ఒకరోజు పడుకునే ముందర స్వామి దగ్గర ప్రే చేసుకుంటూ, స్వామి ఎందుకు ఇదంతా ఇలా జరుగుతోంది, నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు, ఇదంతా నాకు సెట్ చేసి ఇచ్చేసేయి, ఇంకా నేను భరించి, అప్పటికే 2 ఏళ్ల బట్టి అది పడుతున్నాం, ఇంకా నేను నా వల్ల అవ్వదు ఇది తీసుకోవడం అని అనుకుంటూ పడుకున్నా. ఆ రోజు స్వామి కళ్ళలో కనిపించారు. అంత మనం బాధపడుతూ ఏడుస్తూ దేని గురించి అయినా పడుకున్నప్పుడు స్వామి కళ్ళలో వస్తే మన ఎక్స్పెక్టేషన్ ఎలాగుంటుంది, స్వామి ఏదో ఒకటి చెప్తారు, కన్సోల్ చేస్తారు, కంఫర్ట్ చేస్తారు. స్వామి వచ్చారు, చాలా కోపంగా వచ్చారు, చాలా కోపంగా ఉన్నారు. నా వైపు చూశారు, చూసి, నువ్వు నీ బిజినెస్ గురించి ఇంకెప్పుడు నాతో ఏమీ మాట్లాడద్దు, ఒకటే మాట. కళ్ళలో కూడా నాకు చాలా బాధ అనిపించిందనమాట. నాకున్నది నువ్వు ఒక్కడివే, నువ్వొచ్చి నాకు ఇంత కష్టంలో నేనున్నప్పుడు ఆ కష్టం గురించి నాతో మాట్లాడద్దంటే నేను ఇంకెవరి దగ్గర వెళ్ళి మాట్లాడతాను, ఎవరితో చెప్తాను? కానీ అలా అన్నారు, బ్లెస్ చేశారు మళ్ళీ అలా అంటూనే. అయిపోయింది, మన్నాడు పొద్దున్న లేచాను, చాలా కష్టం అనిపించింది. కానీ ఆ తర్వాత కూడా చాలా ప్రాబ్లమ్స్, డిఫికల్టీస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. అలా జరిగినప్పుడు అలా స్వామి వైపు చూసేదాన్ని, కానీ నేను చెప్పేదాన్ని కాదు. ఇంకా అడిగే ధైర్యం లేదు. పైగా నువ్వు చెయ్యొద్దు అన్నారు, ఇంకా చెయ్యొద్దు అనే కమాండ్ వచ్చాక చేయలేం కదా. సో నోరు తెరిచి చెప్పేదాన్ని కాదు, స్వామి వైపు ఒకసారి చూసి ఊరుకునేదాన్ని అంతే. అలా ఆ జరిగిన 8 నెలల తర్వాత స్వామే సెట్ చేశారు అదంతా. అంతా సెట్ అయింది, మేము అనుకున్న దానికంటే బాగా సాల్వ్ చేశారు. అసలు ఈ చిక్కుముడి వేయడదేమో అనుకున్నాం. అలాంటి పరిస్థితిని స్వామి ఎంతో చాకచక్యంగా సాల్వ్ చేసి ఒక సేఫ్ పొజిషన్ లో మమ్మల్ని ఉంచి ఆ బిజినెస్ మూత పడకూడదని మాకు ఒక కోరిక. ఎందుకంటే దాని మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఎంప్లాయీస్. దానికి ఏమీ లోటు లేకుండా చేసి అందరినీ సంతోషంగా, అందరినీ సంతోష పెట్టారు, ఆల్ ఇన్వాల్వ్ పార్టీస్. అలా సో స్వామి వద్దు అని చెప్పినా కాదని చెప్పినా కూడా నేను ఇవ్వను అని చెప్పడం కాదది, నీకంటే దీనికంటే మంచిది ఇస్తాను, నువ్వు ఆగు, నీకు తెలియదు అని చెప్పడం అంతే.
ఇక్కడ మీరు ఈ అనుభవం చెప్తుంటే నాకు రెండు విశేషాలు గుర్తొస్తున్నాయి. ఒకటి, భగవంతుడు ఎప్పుడు మన మంచి కోసమే అన్ని చేస్తాడన్న ఒక పాయింట్. ఇంకొకటి, మీరు చేసిన ఆ ప్రార్థన ఏంటంటే ఆ కంపెనీ యొక్క ఆధారంగా చాలా మంది డిపెండ్ అయి ఉన్నారు, అందుకోసం మీరు ఇట్లాగా స్వామిని ప్రార్థిస్తున్నారు అన్న విషయం. నిస్వార్థంగా మీరు ఆ ప్రార్థన చేయటం వల్ల స్వామి మీకు తెలియకుండా కూడా మీరు అనుకున్న దానికన్నా ఇంకా బాగా ఆ ఇష్యూని సాల్వ్ చేసి అందరిని క్షేమంగా గట్టెక్కించారన్నమాట. సో అది నా భావన. సో జీవితంలో మనకి తప్పకుండా కష్టాలు అనేది ఎదురవుతూనే ఉంటాయి. ఎందుకంటే కుంతీదేవి మహాభారతంలో చెప్పినట్టు నిరంతరం నా కష్టాలే ఈ స్వామి అని కృష్ణ భగవాన్ అని కోరుతుంది. ఎందుకంటే కష్టాల్లో లేకపోతే మనం భగవంతుడి గురించి ఆలోచించాలి చాలా తక్కువ. అది కూడా ఈ కలియుగంలో అనేది భగవంతుడి అనుగ్రహం ఉంటేనే భగవంతుడి గురించి ఆలోచించే శక్తి మనకు వస్తుంది. ఆఖరి ప్రశ్న, స్వామి ఎప్పుడు అంటూ ఉంటారు భగవంతుని అడగచ్చు, కానీ ఒక స్టేజ్ లైఫ్ లో ఏమొస్తుందంటే ఆ భగవంతుడికి భక్తుడికి ఒక ఆ సంబంధం ఎట్లాగా డెవలప్ అయిపోతుందంటే ఇంక ఏమీ అడగక్కర్లేదు. ఆ పరిస్థితి ఎప్పుడన్నా మీ లైఫ్ లో ఎప్పుడన్నా ఎదురైందా మీకు? అంటే ఒక సాచ్యురేషన్ పాయింట్ వస్తుంది మనకి, నీకు ఆ విశ్వాసం కరెక్ట్ గా, ఆ దృఢ విశ్వాసం డెవలప్ అయినప్పుడు భగవంతుడిని ఇంకేమీ అడగక్కర్లేదన్న నమ్మకం మీలో వచ్చేస్తుంది. అలా ఎప్పుడన్నా ఆలోచించారా?
యాక్చువల్లీ గణేష్, జీవితంలో స్వామి అడగకుండానే అన్ని ఇస్తారు. మనం అడిగి తీసుకునేవి మనకు కావలసినవి, మనం కోరుకునేవి, మనకి అవసరమైనవి అడగకుండానే ఇస్తారు. మంచి ఆరోగ్యం ఇచ్చారు, ఎలాంటి లోపాలు లేని శరీరం ఇచ్చారు, కొద్దిగా కొద్దో గొప్పో తెలివితేటలు ఇచ్చారు, అది ఉపయోగించుకునే అవకాశం ఇచ్చారు, అవి ఉపయోగించుకుని మన జీవితానికి కావాల్సిన సంపాదించుకునే ఛాన్స్ ఇచ్చారు, అన్ని ఆయన అడగకుండానే ఇచ్చేశారు. సో మనం అడిగి తీసుకోవాల్సింది ఏంటంటే మనం ఇంకా ఎక్స్ట్రాగా కోరుకునే బర్డన్స్ తప్ప వేరే ఏమీ లేదు. సో ఎస్, స్వామి చాలా చాలా ప్రేమగా దగ్గరికి తీసుకున్నారు గణేష్. నేను ఎప్పుడు అనుకుంటాను, స్వామి మీ దగ్గర చాలా లేట్ గా వచ్చాను, మీరు నాకు చాలా లేట్ గా కనిపించారు.
అందరూ అలాగే అనుకుంటారు.
నా పిల్లలతో కూడా నేను అదే చెప్తాను, మీరు చాలా లక్కీ, మీరు పుట్టిన రోజు నుంచి స్వామితో ఉన్నారు, నేను 20 ఏళ్ళు గడిచిన తర్వాత స్వామి దగ్గరికి వచ్చాను. సో వచ్చినప్పటి నుంచి కూడా స్వామి చాలా ఏది అడగాల్సిన అవసరం ఇవ్వాల. యాక్చువల్లీ మనం అడిగి 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 ఇంకా ఒక మీరు అన్నట్టు ఒక సాచ్యురేషన్ పాయింట్ వచ్చాక అడగడం మానేస్తాం. ఇక్కడ ఏం జరిగిందంటే అడగాల్సిన అవసరమే ఇవ్వాల, అన్ని స్వామి చూసుకున్నారు, అన్ని స్వామి ఇచ్చారు. ఏదైనా అడగడం అంటూ జరిగితే ఎప్పుడు జరిగిందంటే కష్టాలు వచ్చినప్పుడు స్వామి కష్టం తీర్చు అని అడగడం జరిగింది. కానీ ఇప్పుడు చూడండి, చీకటి అంటే మనందరికీ భయం, చీకటి అంటే మనకి ఇష్టం ఉండదు, మనం ఎప్పుడు వెలుగులో ఉండాలనుకుంటాం. కానీ ఆ చీకటి పడకపోతే మన శరీరానికి, మనసుకి, మైండ్ కి కావాల్సిన రెస్ట్ దొరకదు. చీకట్లో ఉండే నిద్రే మనల్ని రివైవ్ చేస్తుంది. కష్టం వద్దంటాం, కానీ కష్టం తీసుకోకపోతే, ఆ కష్టాన్ని అనుభవించకపోతే జీవితంలో మనం ఎదగలేం. మన మనసు ఎదగాలంటే, అది పరిణితి చెందాలంటే, మనం అర్థం చేసుకోవాలంటే జీవితాన్ని కష్టాలు అనుభవించాలి. కొద్దో గొప్ప కష్టాలే కావాలని కుంతీదేవిలాగా కోరేటంత గొప్పవాళ్లం కాకపోవచ్చు, కానీ కొద్దో గొప్ప మన షేర్లో ఉన్న కష్టాలని మనం అనుభవిస్తే గాని మనం ఇంకా ఎదిగి వ్యక్తులుగా మనుషులుగా ఎదిగి ముందరికి వెళ్లడం కష్టం. ఎప్పుడూ సుఖాలే ఉంటాయి. అందుకని కష్టం వచ్చినప్పుడు స్వామి అని ప్రార్థించడం జరిగింది. బట్ ఒక స్టేజ్ దాటాక గణేష్ ఏమవుతుందంటే, స్వామి చూసుకుంటున్నారు. నేను మనం ఇది చెయ్యి ఇది చెయ్యి ఇది చెయ్యి అని అడిగినా అడగకపోయినా ఆ సమయం వచ్చినప్పుడు ఆయన చేయకుండా మానరు. ఆయన బాధ్యత మన ద్వారా గుర్తు చేయించుకోవాల్సిన అవసరం భగవంతుడికి లేదు. ఈ ప్రార్థన ఎందుకంటే మన మనశ్శాంతి కోసం. అండ్ ఇంకొకటి ఏంటంటే, స్వామి ఎప్పుడు చెప్తారు, ఒక్క క్షణం భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకుంటే అది చాలు నేను మిమ్మల్ని చూసుకోవడానికి. మన వైపు నుంచి మానవ ప్రయత్నం దైవ సంకల్పం, పాపం భగవంతుడి సంకల్పం ఎప్పుడు ఉంటుంది. మన వైపు నుంచి మన ద్వారా ఒక ప్రయత్నం కూడా చేయించాలని స్వామి ప్రార్థన. కనీసం ఆ 2 నిమిషాలైనా కూర్చుని నా గురించి తలుచుకో, నీ అవసరం కోసమైనా నా గురించి ఆలోచించు అని, ఏదో ఒక రకంగా నా గురించి ఆలోచించు. నువ్వు నా గురించి ఆలోచిస్తే నేను నీకు వచ్చి సహాయపడడానికి నాకు అవకాశం దొరుకుతుంది అని అంతే. అందుకని ఇంకా అడగాల్సింది ఏముంది చెప్పండి. అన్నీ ఆయన చూస్తారు, అన్నీ ఆయన అవసరమైనవన్నీ స్వామి ఎప్పుడో ఇచ్చేశారు. మన పుట్టుకతోనే మనకు అవసరమైనవన్నీ ఇచ్చారు. కష్టాలంటారా, వస్తాయి, తీరుతాయి, తీరుస్తారు. కొద్దిగా మనం నిజంగా స్వామిని ఏమైనా అడగాలంటే, నేను ఇవాళ నేను అడగాల్సింది ఏంటంటే, నాకు పేషెన్స్ ఇయ్య స్వామి అని అడగాలి. కొద్దిగా పేషెన్స్ ఉంటే ఇంకేది అడగాల్సిన అవసరం లేదు.
కష్టం వచ్చినా దాన్ని తట్టుకునే శక్తిని ఇవ్వమన్నారు. చివరిగా మా వింటున్న శ్రోతలందరికీ, మీకు 3 పిల్లలున్నారు, మీరు రోజు వాళ్ళకి ప్రార్థన గురించి ఎప్పుడోకప్పుడు చెప్తూనే ఉంటారు, ఆ సందేశం ఒక్కటి చిన్న మెసేజ్ లాగా ఇప్పుడు వింటున్న పిల్లలకు గాని పెద్దలకు గాని మనం ఎలా ప్రార్థించాలి అని చిన్న మెసేజ్ అది చెప్తే ఈ కార్యక్రమాన్ని మనం ముగిద్దాం.
ఎలా ప్రార్థించాలి అనేది అది భక్తుడికి భగవంతుడికి మధ్యలో విషయం. నా పిల్లలకు కూడా నేను ఇలా ప్రార్థించు అని చెప్పలేదు ఇప్పటిదాకా. ప్రార్థన చెయ్యండి అని చెప్తాను. ఎందుకంటే ఎందుకనేది చెప్పగలను. ప్రార్థన అని ఆ పద్ధతిని ఎందుకు పెట్టారని నేను అర్థం చేసుకున్న దాని ప్రకారం, యాజ్ మనం ఇప్పుడు అనుకున్నట్టు, మనం స్వామితో కలిసి స్పెండ్ చేసే క్వాలిటీ టైం ఏంటంటే ఆ 5 నిమిషాలు 2 నిమిషాలు 2 క్షణాలు మనం కూర్చుని స్వామిని ప్రార్థించే టైం. మిగిలిన 24 గంటలు పరుగులు పెడతాము, కాలేజీలకు వెళ్తాము, స్కూల్స్కి వెళ్తాం, టీవీలు చూస్తాం, సినిమాలు చూస్తాం, పుస్తకాలు చదువుతాం, అన్నిటికీ మన దగ్గర టైం ఉంది. కానీ ఇవన్నీ చేస్తున్న టైంలో ఎంతసేపు మనం భగవంతుడి గురించి ఆలోచిస్తున్నాం? యాక్చువల్లీ నిజమైన ప్రార్థన ఏంటంటే ప్రతి క్షణం ఏది చేస్తున్నా స్వామిని మర్చిపోకుండా భగవంతుడి గురించి ఆలోచించడం, ప్రతిదీ స్వామిని ఇన్వాల్వ్ చేసుకుని చేయగలగడం. ఆ లెవెల్కి వెళ్లేదాకా కనీసం రోజులో 1-5 నిమిషాలు కూర్చుని ఆయన కోసం సెపరేట్ గా కేటాయించుకుని ఆయనతో గడపడం, అది ప్రార్థన. అది ఎలా చేస్తారు అనేది ఆయన మనకి చూపిస్తారు. మనకి ఆలోచన రావాలే కానీ మనకి ఏది బెస్ట్ పద్ధతి అనేది భగవంతుడికి తెలుసు, ఆయనే చూపిస్తారు. సో నా పిల్లలకు కూడా నేను చెప్పింది ఇదే. ఒకరోజు స్వామితో మీరు స్పెండ్ చేసే టైం ఎంత అది మీరు డిసైడ్ చేసుకోండి. ఆ టైంని స్వామితో కలిసి, తల్లితో చేస్తున్నావు, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తున్నావు, భగవంతుడితో చెయ్యాలి కదా.
ఈ మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా శ్రోతలందరితో ప్రార్థన గురించి ఈ చక్కని విషయాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు లలిత గారు.
ఈ అవకాశాన్ని నాకు తెలిసింది చాలా తక్కువ గణేష్. మీరు ఏదో పంచుకోమన్నారు కాబట్టి నేను అర్థం చేసుకున్న కొద్ది విషయాల్ని నేను మీతో పంచుకున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు స్వామికి, అందించినందుకు మీకు, ఓపిగ్గా విన్నందుకు మన శ్రోతలందరికీ అందరికీ కృతజ్ఞతలు.
సాయిరాం.
మహనీయ సురుచిర రూప పరమానంద బాబా.
ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమంలో భాగంగా ప్రార్థన దాని విశిష్టత గురించి జరుగుతున్నటువంటి ఈ శీర్షికలో 5వ భాగాన్ని మనం వినడం జరిగింది. మరి ఈ శీర్షికపై, ఈ ప్రార్థనపై మీ అనుభవాలు, మీ ఆలోచనలు, ఈ కార్యక్రమంపై మీ సూచనలు, సలహాలు కూడా listener@radiosai.orgకి వ్రాసినట్లయితే ఈ కార్యక్రమాన్ని మరింత బాగా మీకు అందించే ప్రయత్నం చేయగలమని మా ఆకాంక్ష. ఇంతటితో ఈనాటి శ్రీ సత్యసాయి దివ్య సందేశజరి కార్యక్రమాన్ని ముగిస్తూ గణేష్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అయితే ఈ చక్కని పాట అనంతరం ఈనాటి వేదం శిక్షణా తరగతిని మీరు వినబోతారు. రేడియో సాయి గ్లోబల్ హార్మోనీకి ట్యూన్ అయి ఉండండి. సాయిరామ్.
విడకుమాడకుమాడకుమాదను
శరవణ భౌడము విడకుమా విడనాడకుమా
Kumar, Vidana, Vidakumar.